ಪ್ರೇಮಿಯನ್ನು ಆತ್ಮ ಹೊಂದಿರ ಎರಡನೇ ರಮಣ ಮಹರ್ಷಿ ಗಾರದಲ್ಲಿ ಎರಡು ಗೋಪಿಗಳು ಕೃಷ್ಣನ್ ಎಂತ ಪ್ರೇಮಿಸಾರೋ ಮಾಕ್ ಕೂಡ ದೇವರು ಮಾಡುವಂತ ಪ್ರೇಮ ಉಂಡಾಳ ಅನೇವಾರು. ರಮಣ ಮಹರ್ಷಿ ಗಾರು ಕೊಂತಮಂದಿ ಇಟುವಂತಿ ಪ್ರಶ್ನೆ ಕೂಡ ಅಡಿಗೆವಾರು, ಗೋಪಿಗಳಿಗೆ ಕೃಷ್ಣ ಪಟ್ಲ ಎಂತ ಪ್ರೇಮ ಉಂದೋ ಮಾಕ್ ಕೂಡ ಆ ಕೃಷ್ಣ ಪಟ್ಲ ವಾಸುದೇವರು ಪಟ್ಲ ಎಂತ ಪ್ರೇಮ ಉಂಡಾಳಂತೇ ಆಯನ ಏನಂತಂತೇ ಈ ರೂಪಾಲು ಈ ನಾಮಾಲು ಈ ಗುಣಾಲು ಎಣ್ಣೆ ಪ್ರಕೃತಿ ವಿಷಯಾಲು అసలసత్యానికి బ్రహ్మానికి దీనికి విషమంతయ్య సంబంధం లేదు. ఈ రూపాలు ఈ నామాలు గుణాలే లోకం, అందుకంటే లోకం లేదు. గుణాలను మైనస్ చేస్తే రూపాన్ని మైనస్ చేస్తే పేరు మైనస్ చేస్తే అందుకంటే లోకం లేదు. ఏదో ఒక రూపం వస్తుంది, ఆ రూపానికి ఒక పేరు పెడతారు. ఆ రూపానికి పేరుకి గుణాలు ఉంటాయి, మంచి గుణాలు ఉండొచ్చు చెడ్డ గుణాలు ఉండొచ్చు. ఆ గుణాలన్నీ మనసుకు సంబంధించినవి. ఆ మనసు ఎంత నిజమో అయ్యే అంతే నిజం, ఈ వ్యక్తి ఎంత నిజమో రూపం అంతే నిజము, నామము అంతే నిజము, గుణము అంతే నిజము. అసలు సత్యానికి బ్రహ్మకి ఆత్మకి దీనికి సంబంధం లేరా, ఏమి సంబంధం ఉంది? అక్కడకు కొట్టుకుపోతాడు, ఆయన వరదొచ్చినట్టు పోతాడు. వరదొచ్చినట్టే రూపాలు రూపం వచ్చిందంటే ఓ పేరు పెడతారు. ఆ రూపానికి పేరుకి ఏదో గుణం ఉంటుంది, ఆ రూపానికి పేరుకి ఏదో గుణం ఉంటుంది. ఇవన్నీ ప్రకృతి విషయాలు, ఇవన్నీ కూడా ఇవన్నీ ప్రకృతి విషయాలు. అసలు సత్యానికి నగర సత్యానికి మీ హృదయంలో ఉన్న పరబ్రహ్మానికి మీ ఇందులో మీ హృదయంలో అమృతత్వానికి ఈ గుణాలకి ఈ రూపాలకి ఈ నామాలకి ఇసుమంటాయి ఉండంటాయి సంబంధం లేదు. భగవాన్ ఏమంటారు, కృష్ణుడు ఒక వ్యక్తి అనుకుంటున్నావు, వ్యక్తి అయితే పూర్వజన్మలు ఉన్నాయి, పునర్జన్మలు ఉన్నాయి, నరకాలు ఉన్నాయి, స్వర్గాలు ఉన్నాయి. వ్యక్తి అంటే వ్యక్తి అంటే అక్కడ అహంకారం ఉన్నట్టు, అహంకారం ఉన్నవాడు వ్యక్తి, అహంకారం లేనివాడు ప్రభమే ఆత్మే చైతన్యమే అమృతమే. ఈ నరకాలు ఈ స్వర్గాలు ఈ చావులు ఈ పుట్టుకలు ఈ మంచి గుణాలు ఈ చెడ్డ గుణాలు ఎవరికయ్యా, వ్యక్తికి మాత్రమే. ఆ వ్యక్తి అంటే దేహంతో తాదాత్మ్యం పొందిన వ్యక్తి వాడు మైనస్ అయ్యాడంటే ఉన్నది బ్రహ్మమే, ఉన్నది చైతన్యమే, ఉన్నది ఆత్మే. దానికి చావు లేదు, పుట్టుక లేదు, ఆనందమే ఆనందము, శాంతే శాంతి, సుఖమే సుఖము. ఆత్మకి వాసన లేదు, ఆత్మకి గుణాలు లేవు. ఈ సంస్కారాలు ఈ వాసనలు ఈ గుణాలు వ్యక్తికి మాత్రమే. ఆ పుట్టేవాడు వ్యక్తి, చనిపోయేవాడు వ్యక్తి, చనిపోయిన తర్వాత ప్రయాణం చేసేవాడు వ్యక్తి, స్వర్గమో నరకమో అనుభవించేవాడు వ్యక్తి, తిరిగి మళ్ళీ ఇక్కడ జన్మించేవాడు వ్యక్తి. అసలు సత్యానికి ఆత్మకి బ్రహ్మలోకి దీనికి ఏ సంబంధం ఇలా ఎందుకు అలా ముడిపెడతావు? అంటే ఇక్కడ ప్రశ్న ఏంటంటే, కృష్ణుని గోపికులు ఎలా ప్రేమించారు అలా కూడా మాకు ప్రేమించాలి ఉండని ఎవరో భక్తుడు అడిగాడు కృష్ణుడు. అయితే నువ్వయ్యా ఆ కృష్ణుడే భగవద్గీతలో ఏమని చెప్తాడు, కృష్ణుడు అంటే నువ్వు వ్యక్తి అనుకుంటున్నావు. కృష్ణుడు ఆ కృష్ణుడే గోపికుల చేత ప్రేమించబడిన కృష్ణుడే భగవద్గీతలో విభూతి ఏదని చెప్పాడు. నీ హృదయంలోన చైతన్యం లేని, నీ హృదయంలోన ఆత్మ లేని, నీ హృదయంలోని చావు లేని వస్తువు లేని అని ఆ కృష్ణుడే చెప్పాడు. ఎంతగా మిస్ అయిపోతాను, నేను చెప్పలేదు కదా. ఆ కృష్ణుడే గోపికుల చేత ప్రేమింపబడిన కృష్ణుడే చెప్పాడు. ఇవ్వచ్చి ఏమని చెప్పాడు, నీ హృదయంలో ఉన్న చైతన్యాన్ని నేనే, నీ హృదయంలో ఉన్న బ్రహ్మము నేనే, నీ హృదయంలో చావులేని వస్తువు నేనే, నీ హృదయంలో ఉన్న అమృతాన్ని నేనే. అప్పుడు ఏమనుకుంటాం, అప్పుడు వ్యక్తి కృష్ణుడు అంటే వ్యక్తి పరబ్రహ్మమా, పరబ్రహ్మమే. ఊరికే కాళ్ళు చేతులు తొడుక్కొచ్చింది. నువ్వు ఆ కోణంలో చూస్తే నీకు తత్వం తెలుస్తుంది. నీకు తత్వం తెలియబడకపోతే, తత్వం తెలియకపోతే నేను ఏ జన్మ కా జన్మ విషాదం దుఃఖం టెన్షన్ నిన్ను వెంటాడుతూనే ఉంటుంది. ఏదో రకమైన దుఃఖం నిన్ను వెంటాడుతూ ఉంటుంది, ఏదో రకమైన బాధ నిన్ను వెంటాడుతూ ఉంటుంది. నీ లోపల తత్వం అనుభవం నీకు అది అది నీవే. ఏది నువ్వు ఆ బ్రహ్మం ఏదైతే నువ్వు తెలుసుకోవాలనుకుంటున్నావో అది నీవే. నీ సంగతి నీకు అనుభవైక్యవేద్యం అయ్యే వరకు ప్రతి జన్మలో కూడా ఏదో రకమైన వెలుపు, ఏదో రకమైన కొరత, ఏదో రకమైనటువంటి బాధ, ఏదో కొరత నీకు ప్రతి జన్మ ఏ జన్మ కా జన్మ నీకు వెంటాడుతూనే ఉంటుందో అది ఉన్నది విన్నట్టు నీకు తెలియబడే వరకు. కృష్ణుడు అంటే ఒక వ్యక్తి కాదు, బ్రహ్మమే. కృష్ణుడంటే బ్రహ్మమే. ఒక వ్యక్తి అనుకుంటున్నారు, ఒక వ్యక్తి అనుకున్నంతకాలం నీకు కృష్ణతత్వం తెలియదు అనుకోవచ్చు. కానీ నీకు ఆ తత్వం తెలియదు, కృష్ణతత్వం తెలియదు. ఆ కృష్ణుడు చెప్పిన వాక్యం గుర్తుపెట్టుకోవాలి మీకు, లోపల హృదయంలో ఉన్న వాడు నేనే బ్రహ్మమే అన్నాడు. అంటే మీ ఆత్మలకు ఆత్మగా, మీ ప్రాణానికి ప్రాణంగా ఉన్నాను. అంటే భగవాన్ ఏం చేస్తారంటే ఈ రూప బుద్ధి నామ బుద్ధి కలుగుతుంటే అక్కడ కట్ చేస్తూ ఉండవారు. అంటే కృష్ణుడు ఒక వ్యక్తి అనే భావన మీరు విడిచిపెట్టాను చెప్పడానికి అలా చెప్పేవారు. అని కదా అలవాటు బౌకం రూప బుద్ధి వచ్చేవాడు కట్ చేస్తాడు, కట్ చేయడానికి ప్రయత్నం చేస్తాడు. ఏం చేయాలంటే మనం చనిపోయిన వాళ్ళ గురించి ఏడుస్తూ ఉంటాం ఇంటికి కదా. మన ఇంట్లో ఎవరైనా చనిపోయారనుకోండి ఎప్పుడూ ఏడుస్తూ ఉంటాం. మగవాడు మరి ఇంటికి అలా కొండిపోతారన్నాడు. మీరు ఎవరైనా మీ ఇంట్లో చనిపోయారనుకోండి, వాళ్ళ జ్ఞాపకం వచ్చినప్పుడు మీరు శాంతిగా ఉండాలి. మీరు శాంతిగా ఉంటే మీ శాంతి వాళ్ళకు అందుతుంది, మీరు ఆనందం అంటే వాళ్ళకి ఆనందంగా ఉంటుంది. మీరు అస్తమానం చనిపోయిన వాళ్ళని జ్ఞాపకం పెట్టుకుని కుళ్ళిపోకండి. మీ మనస్సే కదా మిమ్మల్ని పై, మీరు మీ మనస్సే కదా మిమ్మల్ని అభివృద్ధి పాడైపోయిన మనస్సే కారణం, బాగుపడిన మనస్సే కారణం. మీ మనసు కుళ్ళిపోతానికి మీరేం బాగుపడతారు? మాడిపోయిన కుళ్ళిపోయిన తర్వాత మాడిపోయినాక ఎవరైనా చూస్తాడండి? మీ మనసు ఎందుకు అలా కొల్లబెట్టుకుంటారు అంటే, కృష్ణుడు కూడా ఈ మాట గీతలో చెప్పాడు, బతుకున్న వాళ్ళ గురించి ఎప్పుడు చనిపోతారని కనిపెట్టుకున్నాడు. వాళ్ళని గౌరవంగా చూడండి, చనిపోయిన తర్వాత వాళ్ళ గురించి దుఃఖపడండి. అది మీ మనసు కొల్లబెట్టుకోండి, శాంతిగా ఉండండి. ఇలా శాంతి రాకుండా శక్తి రాదు మనిషికి. ఉపాసన వల్ల మనిషికి శక్తి వస్తుంది, శాంతి రోజు శక్తి వస్తుంది. మీరు మనసుతోటి ఎవరిని చూస్తున్నారు అది ముఖ్యం. ఉపాసన అంటే అది, మనం గౌరవం వచ్చినప్పుడు ఒక రకంగా ఉంటాం, అగౌరవం వచ్చినప్పుడు ఒక రకంగా ఉంటాం. మనం ఎవరైనా స్తోత్రం చేస్తే ఒక రకంగా ఉంటుంది మన మనస్సు, ఎవరైనా విమర్శలకు గురైతే మన మనస్సు ఒక రకంగా. ఆనర్ అండ్ డిజానర్, ఈ రెండు సమానంగా చూసుకుంటే ఈశ్వరానుగ్రహానికి, ఈశ్వర ప్రేమకి, ఈశ్వర కరుణకు అర్హుడు అవుతాడు అన్నాడు భగవద్గీత. ఆనర్ అండ్ డిజానర్, ఈ ఎప్పుడైనా దేహ ప్రారంభంలో గౌరవం వస్తూ ఉంటుంది, అగౌరవం వస్తూ ఉంటుంది, గెలుపు వస్తూ ఉంటుంది, ఓటమి వస్తూ ఉంటుంది, ఏదో వస్తూ ఉంటుంది. ఇప్పుడు దేహ ప్రారంభాన్ని బట్టి ఏదో వస్తుంది, కానీ అది బ్యాలెన్స్ చేసుకోగలిగితే, ఆ గౌరవాన్ని అగౌరవాన్ని బ్యాలెన్స్ చేసుకోగలిగితే, రెండు సమానంగా తీసుకోగలిగితే, ఆ పరిస్థితిని సమానం చేసుకోగలిగితే, మీకు ఈశ్వరానుగ్రహానికి, ఆ ఈశ్వర కర్మకు నువ్వు పాత్రుడు అవుతాడు. కృష్ణుడు భగవద్గీతను చెప్తాడు, వాక్కు తపస్సు, శారీరక తపస్సు, మానసిక తపస్సు చెప్పి ఏమిటంటే, అవి ఆ తపస్సు, వాక్కు తపస్సు, మానసిక తపస్సు నేను తెలియటట్లు వల్ల అది నీకు కలగదు. నా ఇంటి భక్తి కలము, నా ఇంటి మీకు భక్తి ఉండాలి, నా ఇంటి మీకు ఆక్షేయత ఉండాలి, నా ఇంటి ప్రేమ ఉండాలి. నన్ను స్మరించుకుంటూ నేను చేసుకున్న సాధన చేసుకుంటే సక్సెస్ అవుతారు, కానీ నన్ను మరిచిపోయి నేను చేసి సాధన చేసుకున్నా మీరు సక్సెస్ అవుతారు. నా భక్త మీరు ఆ భక్తి కలిగి ఉండటం వల్ల, ఆ భక్తి నిలబెట్టుకుంటూ మీరు సాధన చేస్తే సక్సెస్ అవుతారు, కానీ నాన్ని విడిచిపెట్టేసి మీరు సాధన చేసినా సాధన మిమ్మల్ని తరింపజేయదు. కేవలంటే మీ తెలివితేటల వల్ల, కేవలమే మీ తెలివితేటల వల్ల, ఆ డివైన్ గ్రేస్ అవసరం, అనుగ్రహం అవసరం, ఈశ్వరానుగ్రహం అవసరం, కేవలం మీ తెలివితేటల వల్ల మీరు బాగుపడరు సుమా అని చెప్పడం కోసం అని అని అంటే, ఇప్పుడు పెద్దలకు సేవ చేయటం ఎందుకంటే, పెద్దలకు సేవ చేయటం మరి మంచివాళ్ళని సత్పురుషులను గౌరవించడం ఎందుకంటే, ఆ భగవంతుని తెలుసుకునే బుద్ధిని భగవంతుని మనకు ప్రసాదిస్తాడని, అది రహస్యం. ఆ డిస్క్రిమినేషన్ ఇస్తాడు. సత్పురుషులను గౌరవించడం, సత్పురుషులను గౌరవించడం, పెద్దలకు సేవ చేయటం ఎందుకంటే, దానివల్ల కూడా మనకి ఫలం ఇస్తాడు ఈశ్వరుడు, మనకి ఫలం ఇస్తాడు. ఆయన ఆయన పేరే కర్మఫలదాత, భగవంతుడి పేరే కర్మఫలదాత. మనం ఎలా చెప్పుకుంటున్నాం, మనం ఎలా చెప్పుకుంటే అంటే, భగవాన్ ఏమంటారంటే, ఈ కర్మఫల దేవత, ఈ జీవుడు, ఈ లోకం అన్ని బ్రహ్మముల నుంచి వచ్చినవయ్యా. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? బ్రహ్మముల నుంచి వచ్చినవయ్యా. ఏమంటే మరి రామానుజుడు మూడేళ్ళు ఇవ్వమంటున్నాడు, జీవుడు నిజమేమంటున్నాడు, లోకం అనేది ఏమంటున్నాడు, దేవుడు నిజమంటున్నాడంటే నిజమైనవయ్యా, నిజమే అహంభావం అని చెప్పి వ్యక్తికి నిజమే. ఆ వ్యక్తి భావం పోయిన తర్వాత వాటికి అస్తిత్వం ఎక్కడ ఉండవయ్యా? నిజమే రామానుజులు చెప్పింది జీవుడు, వాళ్ళు వాడు రామానుజు ఏం చెప్తాడు, రత్నత్రయం అంటారు దీనికి. దీనికి రత్నత్రయం అంటే లోకము నిజమే, జీవుడు నిజమే, దేవుడు నిజమేని అంటే అప్పుడు నిజమైన అయ్యా అహంభావం అని చెప్పి నిజమే. మూడు అహంభావం పోయిన తర్వాత అవి ఎక్కడుంది? భగవంత నిజమే అహంభావన అని చెప్పి అయింది అయ్యా రామానుజులు చెప్పి, అది పోయిన తర్వాత ఆటలకి అస్తిత్వం ఎక్కడ? నీకు గాఢ నిద్రలో లోకం ఉందా, జీవుడు ఉన్నాడా, దేవుడు ఉన్నాడా? ఎక్కడో బ్రాహ్మణ స్థితి దాకా వెళ్ళటం ఎందుకు ఇక్కడే? నీకు అసలు గాఢ నిద్రలో నీకు దేహం కూడా ఉందా, జీవుడు కూడా ఉందా, లోకం కూడా ఉందా, రజనీశ్వరుడు కూడా ఉందా? నువ్వు ఉన్నావు లేదా అక్కడ నువ్వు ఉన్నావు? ఇది కామన్ సెన్స్ చాలు, దీనికి పెద్ద తర్కం అక్కర్లేదు. అంటే వైష్ణవ సాంప్రదాయంలో భక్తిని చాలా దూరం తీసుకెళ్లారు, కానీ అక్కడ ప్రమాదం ఎక్కడ వస్తుందంటే, శివకేశవుడికి వేరు చేసి శివుడు తక్కువవాడని, కేశవుడు ఎక్కువవాడని భావన తీసుకొచ్చారు. ఒకే వస్తువు ఉన్నప్పుడు ఎక్కువలు తక్కువ రెండు ఉంటే ఒకటి ఎక్కువ రెండు తక్కువ, ఒకే వస్తువు ఒకటైనప్పుడు తక్కువ, ఒకే వస్తువు ఒకటి శివుడు అంటున్నాడు, ఒకటి విష్ణువు అంటున్నాడు. మీకు విష్ణు భక్తి ఉండొచ్చు, కానీ శివుడి పట్ల ద్వేషం కలిగి మీకు విష్ణు భక్తున్నా మీరు తరించడానికి అవకాశం లేదు, తరించరు. ఆ నగ్న ఈ లోపల మీకు కొంత ఉపాసన కుదిరినా అని అందరం సత్యం మటుకి నీకు గోచరించదు. ఒక వ్యక్తిని ప్రేమించడానికి ఇంకో వ్యక్తిని ద్వేషించక్కర్లేదు. విష్ణు అంటే నాకు ఇష్టం అనుకోండి, విష్ణు అంటే నేను ప్రేమ కలిగి ఉండొచ్చు, కానీ ఆ విష్ణువునే శివుడిగా కూడా చూసుకోవాలి. విష్ణు ఎందుకు ప్రేమ కలగటం, ప్రేమ నాకు ప్రేమించడం కోసం, విష్ణువుని ఉపాసన చేయడం కోసం, శివుని ద్వేషించక్కర్లేదు. ఇవన్నీ కల్పించిన విషయాలని ఉన్నది ఒకటే వస్తువు. ఒక కోణంలో చూస్తే నీకు శివుడి కింద కనిపిస్తున్నాడు, ఒక కోణం చూస్తే విష్ణువు కింద కనిపిస్తున్నాడు. ఆ ఉన్న వస్తువే కొంతమందికి శివుడి కింద కనిపిస్తున్నాడు, కొంతమందికి విష్ణువు కనిపిస్తున్నాడు. అంతకంటే భేదం లేదు. అయితే ఆ భేదాలు పెట్టుకోవాలి. ఆ భేదాలు పెట్టుకుంటే ఏనాటికైనా మన నోట్లో మట్టి పడుతుంది. జపం చేసుకోవయ్యా ఎవరంటున్నారా? ఎవరు నేను జపం చేసుకుంటున్నాను అంటున్నాడు. చేసుకోవయ్యా ఎవరు వద్దన్నారు? నేను జపం చేసుకుంటే, జపం అంటే దేవుడి పేరు చేసుకో, ఏదో ఒకటి డివైన్ నేమ్. జపాన్ చేసుకోవయ్యా ఎవరు వద్దన్నారు? నేను జపాన్ చేసుకోవయ్యా. ఆ జపాన్ చేసేది ఎవరో తెలుసా నీకు? మళ్ళీ ఇక్కడికి వస్తాడు. జపం చేసుకోమని చెబుతున్నాడు. జపాన్ చేసేది ఎవరవయ్యా? జపాన్ చేసేది ఎవరు చేస్తారు? లోపల బంధనం చేయదు, శరీరం చేయదు. ఎవరు చేస్తారు? మనస్సు గారు చేస్తారు. జపం ఎవరు చేస్తారు? మనస్సు గారు చేస్తారు. జపం చేసి చేసి మనస్సు అనేది పోతే మళ్ళీ ఆత్మీయ కదా, మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తాడు. ఆయన బుద్ధి ఆయనకు పోదు. ఆయన బుద్ధి ఆయనకి ఎక్కడ పోతుంది? ఇది వాల్మీకి చెప్తాడు. వాల్మీకి చెప్తాడు మీకు పుట్టుకతోడు కోపం ఉందనుకోండి, అని అనుకోండి. కొంతమందికి అది పుట్టుకతోడే కోపం వస్తుంది. కొంతమందికి రోజు ఇంట్లో ఎవరైనా తిట్టకపోతే వాళ్ళకి మోషన్ అవ్వదు. కర్మలాభం తింటూ ఉంటారు కొంతమంది. ఇది వాల్మీకి చెప్తాడండి. అపూర్వం ఎలా ఏం చేశారు రామాయణం పేరు చెప్పి వాల్మీకి జ్ఞాపకం వస్తున్నాడు. కొంతమందికి అసలు పుట్టుకతోటే కొన్ని గుణాలు వస్తాయటండి, అంటే పూర్వజన్మ సంస్కారాన్ని బట్టి. కొంతమందికి ఉపద్రవమైన కోపం ఉంటుంది, అసలు పుట్టుకతోటి వచ్చేస్తున్న కోపం. అది సాధన అంటే ఏం లేదు. సాధన అంటే ఏంటి అనుకుంటున్నారేమో. మీరు సాధన చేయాలనుకోండి, మీ పుట్టుకతోటి వచ్చిన కోపం చనిపోయే రోజుకి వచ్చేది ఇంకా తిరిగిపోతుంది. మీకు పుట్టుకతోటి ఏ బలహీనతలైతే వచ్చినాయో అది తగ్గించడమే మీ సాధన యొక్క ప్రయోజనం. అదే సాధన సుమ అంటాడు వాడు మీకు. ఆ వండర్ఫుల్ టీచింగ్, బ్యూటిఫుల్ టీచింగ్. ఎంత సుందరమైన కాదేమో చూడండి. ఇప్పుడు మీరు కొంతమందికి అజులవాన్ని చూస్తే అసూయ పడుతూ ఉంటారు. ఎవరికొన్న పచ్చడం ఉన్నారనుకోండి, అసూయ పడతారు. అసూయ పడితే మనకు ఏమొస్తుందండి? ఇప్పుడు ఎవరికి ఎవరో పచ్చగా ఉన్నారనుకోండి, అసూయ పడితే మనకేమొస్తుంది? రైలు చెరువులు ఎవరికి మన పక్కోడికి ఎకరానికి లక్ష వచ్చింది, మనకు 10 ఏళ్ళు రాలేదు, మరి ఏం చేస్తాం? మరి మనం ఆయన చూసి అసూయపడినా మనకు 10 రూపాయలు కలిసి రావు. మనం బాగా కృషి చేసుకోవాలి. అంటే మీరు చేసిన పనిని బట్టే ఫలం రాదు. ఆ ఫలం ఇచ్చేవాడు కర్మ ఫలదాత. వాడిని మిస్ అవ్వకూడదు. నేను కొంతమంది ఈ చేపలకి ఈ రైలు చెరువులు ఆ రైలు సమానంగా చేస్తారు. వాడికి ఎకరానికి 1 లక్ష వస్తే 1 ఎకరానికి 5 కిలోలు వస్తుంది, కానీ ఇద్దరు సమానంగానే చేస్తారు. ఆ కర్మ ఫలదాతను మనం మిస్ అవ్వకూడదు. వాడు మీరు చెప్తాడు, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. సాధన అంటే ఏంటనుకుంటున్నారేమో, సాధన ఏం లేదు. పుట్టుకతోటి ఒక్కొక్క మనిషికి అన్ని గుణాలు వస్తాయి, ఒక్కొక్క మనిషికి ఒక గుణాలు వస్తాయి పుట్టుకతోటి. మీరు సాధన ఏమి చేయరనుకోండి, జపం చేయరనుకోండి, ధ్యానం చేయరనుకోండి, విచారణ చేయరనుకోండి, సత్పురుషుని ఆశ్రయించాలనుకోండి, గురువుని ఆశ్రయించాలనుకోండి, ఒక పూజ లేదనుకోండి, ఒక సంస్కారం లేదనుకోండి. మీరు సాధన చేయరనుకోండి, పుట్టుకతోటి వచ్చిన గుణాలు చనిపోయే రోజు పెరిగిపోతూ ఉంటాయి, వడ్డీతోటి సహా పెరిగిపోతూ ఉంటాడు. సాధన ఏంటంటే మీకు పుట్టుకతోటి ఏ బలహీనతలతో ఇచ్చినాయో ఆ బలహీనతను తగ్గించుకోవడానికి, వాటిని మళ్లించుకోవడానికి మీరు చేస్తున్న ప్రయత్నమే సాధనమయ్యా అన్నాడు వాల్మీకి. ఇప్పుడంటే సాధన అంటే మీకు తెలుస్తుంది కదా. ప్రతి జీవుడికి ఏదో బలహీనత లేకపోతే ఈ భూమి మీదకి రాడు కదండి. అసలు పరమ పవిత్రుడు ఈ భూమి మీదకి ఎందుకు వస్తాడని వచ్చిన వాడు కారణ జన్మడు. అంటే ఏదో కొన్ని బలహీనతలు ఉంటాయి, ఆ బలహీనతలను తొలగించుకో, ఆ బలహీనతలను మీరు సాధన చేయాలనుకున్న ఆ బలహీనతలు మీ శరీరానికి చావు వచ్చే రోజు పెరిగిపోతాయి. అది పెరిగిపోతే ఇంకా ఉత్తర జన్మలు ఇంకా నీచమైన జన్మలు రావచ్చు. అంటే సాధన ఏంటంటే మీ పుట్టుకతో ఏ అవలక్షణాలు వచ్చేది వచ్చినాయో అవలక్షణాలు తగ్గించుకోవడానికి మీరు చేస్తున్న ప్రయత్నానికి ఒక అందమైన పేరు పెట్టారు, దానికి సాధన అని పేరు పెట్టారు. అంతకంటే ఏం లేదు సాధన అంటే. జపాన్ చేసేది ఎవరంటే, జపాన్ చేసుకోవయ్యా. జపం ఎవరు చేస్తున్నారు? మనస్సే చేస్తాం. అంటే జపం చేసి జపం చేసి చేసి మన జపం ఎవరైతే చేస్తున్నారో మనసు అనగిపోతే ఉన్నది బ్రహ్మము, ఉన్నది ఆత్మ. ఆత్మ తప్పించి ఇంకేముంది? జపం వ్యక్తిని తీసేస్తుంది. జపం చేయగా చేయగా ఏం చేస్తుంది? వ్యక్తిని తీసేస్తుంది. అంటే జపం అనేది కూడా ఒక తలంపే, జపం అనేది కూడా ఒక తలంపే, మిగతా తలంపులన్నింటినీ తొలగించి అది కూడా అణిగిపోతున్నాయా, అప్పుడు నీకు బ్రహ్మ భావన కలుగుతుంది, బ్రాహ్మణ స్థితి కలుగుతుంది, బ్రహ్మానుభవం కలుగుతుంది, అమృతానుభవం కలుగుతున్నాయా, నీకు ఇష్టం, నీకు ఇష్టం అయితే అలాగే ప్రయాణం చెయ్యి. ఇప్పుడు నీకు అనేక తలంపులు ఉన్నాయి, కామం ఒక తలంపు, కోపం ఒక తలంపు, అసూయ ఒక తలంపు, రోజిత్వం ఒక తలంపు, అన్ని తలంపులే, అలాగే జపం కూడా ఒక తలంపే. ప్రజెంట్ బ్యూటిఫుల్ ప్రజెంటేషన్, లాజికల్ థింకింగ్, ఆ హేతువాదం చూడండి ఇక్కడ, అన్నీ తలంపులే. అలాగే నువ్వు రామ అనుకున్నా కృష్ణ అనుకున్నా అది కూడా తలంపే, అది కూడా తలంపే. కానీ ఈ తలంపులు, ఈ తలంపు ఏం చేస్తుందంటే మిగతా తలంపులన్నింటినీ రెడ్యూస్ చేసుకుంటూ వస్తుంది, చంపుకుంటూ చంపుకుంటూ వస్తుంది. ఆఖరి నీ ఉండదు, అది కూడా పోతుంది. ఏం చెప్తుంది, ఏ వస్తువుని పొందటం తాను అడ్డస్తాను సంగతి తాను తెలుసు కాబట్టి అది కూడా పోతుంది, అది కూడా పోయిన తర్వాత నీకు భావం ఏది, ఏ భావన, బ్రహ్మభావనే, మిగిలిది బ్రహ్మమే, మిగిలిది బ్రహ్మమే. అక్కడ నీకు గోయింగ లేదు, నువ్వు కమింగ లేదు, ఇంకా వెళ్ళటం రాక పోకాలేదు నీకు, అప్పుడు నీకు పోకలేదు మరి రాకలేదు. రాకపోకలతో నీకు ఎప్పుడైతే బ్రహ్మభావం కలిగింది అప్పుడు రాకపోకలతో పని లేదు. ఈ జపం అంత దూరం తీసుకెళ్తుందయ్యా, చెయ్యవయ్యా. జపం ఎవరు చేస్తున్నారవయ్యా, మనసు చేస్తావయ్యా జపం. ఏ మనసు అయితే జపం చేస్తాను, జపం చేసి చేసి అది అనిపోతే ఉన్నదే కదా నీకు వ్యక్తమైంది. కొత్తగా ఏం వస్తున్నావయ్యా, నువ్వు కొత్తగా ఏం సంపాదిస్తావయ్యా, కొత్తగా సంపాదించింది ఆల్రెడీ ఉంది కదా నీ హృదయంలో, ఈశ్వరుడు నీ హృదయంలో ఉన్నాడు కదా, వైకుంఠం నీ హృదయంలో ఉంది కదా, నువ్వు కొత్తగా సంపాదించి ఏంటి, ఈ జపం నీ కొత్తగా సంపాదించి పెట్టవు అంటే వచ్చి దాన్ని తీసేస్తుంది. అదే నీ జప ప్రయోజనం, ఆ మ్యాథమెటికల్ యాక్యురసీ చూడండి. 64 ఇండియాలో కూడినదే, జపాన్లో కూడినంతే, అమెరికాలో కూడినంతే. మ్యాథమెటికల్ యాక్యురసీ, బ్యూటిఫుల్ ప్రజెంటేషన్. జపాన్ చేసేది ఎవరో తెలిస్తే, ఎవరు జపాన్ ఎవరు చేస్తున్నారో ముందు తెలుసుకో. ఎవరు చేస్తున్నారు, మనసే చేస్తాం. ఎవరు చేస్తున్నారు, మనసే చేస్తుంది. అంటే జపం చేసి జపం చేసి అది అణిగిపోతే, అది అణిగిపోతే నువ్వు చేసే జపమే ఆత్మ అయిపోతుంది. అంటే దాని అర్థం ఏంటి, నువ్వు చేసే జపమే ఆత్మని పట్టిస్తుంది, నువ్వు చేసే జపం ఆత్మని పట్టిస్తుంది. ఎవరు అంటే జపం చేయగల చేయగల చేసేది అణిగిపోతుంది, అణిపోయినప్పుడు నీకు ఏది పాను నీకు మొదలైన మీదే వ్యక్తం అవుతుంది. లోపల మొదలని నేను అంటే దేహగతమైన నేను కాదు. ఇప్పుడు నేను ఇప్పటికి దేహానికి పరిమితులున్నాయి, అహంకారానికి పరిమితులున్నాయి, మనస్సుకు పరిమితులున్నాయి, కానీ మొదలని అసత్యమైన వస్తువుకు పరిమితులున్నాయి, సత్యమైన వస్తువుకు పరిమితులు లేవు. అదే బ్రహ్మ. సత్యం జ్ఞానం అనంతం. వేదం దాని డెఫినేషన్, దాని ఉపనిషత్తు ఎలా డిఫైన్ చేస్తుందంటే సత్యం జ్ఞానం అనంతం, దానికి అంతం లేదు, అది అనంతం, అది నేను చూడటంటూ లేదు. దాని స్వరూపమే ఆనందం, దాని స్వరూపమే జ్ఞానం, దాని స్వరూపము ఉండటం, దాని స్వరూపము, దాని స్వరూపంలో ఉండటం. అంటే ఆ స్థితి నీకు దొరికిందనుకో, యోగాలు యోగాలు కొన్ని క్షణాలకి ఉంటాయి. ఈ కలియుగం గోపరయుగం త్రేతాయుగం ఏదో 1000 సంవత్సరాలు అంటారు కదా, ఈ 1000 సంవత్సరాలు కూడా బ్రహ్మానుభవం పొందిన వాడికి ఒక క్షణం తోడు సమానం. రామారామాన్ని మనసులో అనుకోలేదండి, 10కి అంటా ఉంటాను. దానివల్ల వచ్చే ఫలం, ఫలంలో ఏమీ తేడా ఉండదు కదా, హెచ్చు దగ్గర ఏమి ఫలంలో ఉండదు కదా. నువ్వు ఎలా అనుకున్నా ఉండే లాభం ఉంటుంది అయ్యా. భగవాన్ ఏమంటాడు, లోపలనుకున్నా పైకి అనుకున్నా ఉండే లాభం. జప ఫలితం నీకు ఉంటాయి, జప ఫలితం, జప ఫలం నీకు వస్తుంది. నువ్వు లోపలనుకున్నా లేకపోతే నీ పెదాల చోటు ఉచ్చారణ చేసినా, పైకి అనుకున్నా లేకపోతే మనసులు అనుకున్నా ఆ జప ఫలం వచ్చే తీరుతుంది. కర్మఫలం ఇస్తాడు అక్కర్లేదు. నువ్వు ఏదైనా మంచి చేస్తే నీకు ఇచ్చేస్తాడు ఫలం. ఆయన కర్మఫలం ఆయనకి ఏం అవసరం లేదు. నేను చెప్తున్నాను కదా మీకు, 24 గంటలు జ్ఞాని 24 గంటలు నిద్రపోయినా నష్టం లేదు, 24 గంటలు పని చేసిన లాభం లేదు. ఇప్పుడు జ్ఞాని 24 గంటలు నిద్రపోతాడు అనుకున్నా ఆయనకు వచ్చే నష్టం లేదు, 24 గంటలు పని చేసిన వచ్చే లాభం లేదు. అలా క్రియేషన్ లేని వాడికి, సృష్టి ఉన్న వాడికి ఇది లాభం, ఇది నష్టం. అదే సృష్టి లేని వాడికి లాభం ఏంటి, నష్టం. ఉన్నది ఒకటి వాడికి బ్రహ్మం, ఎడి చూసినా బ్రహ్మమే, ఎడి చూసినా బ్రహ్మమే వాడికి. అన్నం బ్రహ్మం, గరిక బ్రహ్మం, కూరల బ్రహ్మం, అన్ని బ్రహ్మమే. తినబడేది బ్రహ్మం, తినేవాడి బ్రహ్మం, గరిత అన్ని బ్రహ్మమే. అంతా తాను, ఇంకోటి ఎవరిని ద్వేషిస్తాడు. ఒకసారి రామచంద్ర స్వామిని భార్య వెళ్ళి అడిగింది, హిమాలయాశ్రయం ఉండగా రామచంద్ర, నేను ఎప్పుడైనా నీకు జ్ఞాపకం వస్తున్నాను, ఇల్లు ఇచ్చిపెట్టేశారు కదా, ఎప్పుడైనా జ్ఞాపకం వస్తున్నానని అడిగింది రామచంద్ర స్వామి భార్య. అసలు నువ్వు జ్ఞాపకం రావడం నాకంటే వేరుగా ఉంటే కదా అన్నాడు. అవుడి బ్రహ్మని అంటే నాకంటే వేరుగా ఉంటే కదా నేను జ్ఞాపకం పెట్టుకోవడం కదా, ఉన్నది ఒకటే కదా బ్రహ్మమే. అంటే బ్రహ్మానుభవం పొందిన వాడికి అంతా బ్రహ్మమే, ఇంకా ఎటు చూసినా బ్రహ్మమే, ఎటు చూసినా ఆనందమే, ఎటు చూసినా శాంతే. నేను జ్ఞాపకం పెట్టుకోవడం నాకు ఇదంతా వేరుగాను ఉన్నావు అనుకుంటే నాకు జ్ఞాపకం మర్చిపోవడం అనే సమస్య వస్తుంది. మిమ్మల్ని మీరు మర్చిపోవడం, మిమ్మల్ని మీరు జ్ఞాపకం పెట్టుకోవడం ఏంటిది? దానికంటే వేరుగా ఉంటే కదా జ్ఞాపకం అనేది మరిపు అనేది మంచి లాభం ఉంటుందో. అయ్యా నువ్వు పైకి చేసినా వ్యాపారం చేసినా ఎలాగైనా లాభం ఉంటుంది. పైకి చేసినా వ్యాపారం చేసినా ఎలాగైనా లాభం ఉంటుంది భయ్యా. అటువంటి జపం చిత్తశుద్ధికి దారి తీస్తుంది భయ్యా. అంటే నువ్వు జపం చేయగా చేయగా, సత్కర్మ చేయగా చేయగా, జపం చేయగా చేయగా, పెద్దలను పెద్దలను గౌరవించగా గౌరవించగా తర్వాత అది ఏంటి నువ్వు చిత్తశుద్ధికి దారి తీస్తుంది. ఒక ఉపనిషత్తు పేరు జ్ఞాపకం రావటం లేదు. ఉపనిషత్తులు చెప్తాడు 100 చేతులతోడు సంపాదించు, 1000 చేతులతోడు దానం చెయ్యాలి. ఉపనిషత్తు నాకు పేరు గుర్తుకు రావటం లేదు. సంపాదించడం 100 చేతులతోడు, 100 చేతులతోడు సంపాదించు, వచ్చేటప్పుడు 1000 చేతులతోటి ఇది అంటాడు. అంటే నువ్వు ఏదో వాడికి ఇస్తే వాడు బాగుపడిపోతాడు అని కాదు, నీకు చిత్తశుద్ధి కలుగుతున్నాయి కాబట్టి. మీరు ఎవరికో 100 రూపాయలు ఇస్తే 100 రూపాయలతో వాడు బాగుపడిపోవడం, కానీ వాడు బాగుపడినా బాగుపడిపోయినా మీకు చిత్తశుద్ధి కలుగుతుంది. అందుకే వాడు ఉపనిషత్తు చెప్తాడు 100 చేతులతో సంపాదించు. ఇది మామూలుగా వ్యక్తికి చెప్పిన మాటలు, బ్రహ్మముడు చెప్పిన మాటలు కాదు, ఇవి మర్చిపోకుండా. మామూలు వ్యవహారానికి చెప్పిన మాటలు, వ్యక్తికి చెప్పిన మాటలు, ఆత్మకి చెప్పిన మాటలు కాదు, వ్యక్తికి చెప్పిన మాటలు. 100 చేతులతో నువ్వు సంపాదించు, 1000 చేతులతో దానం చేయి, 1000 చేతులతో ఖర్చు పెట్టు. మళ్ళీ దానం చేసేటప్పుడు నీ లోపల ఉన్న శత్రువులు పురుగులాగా చూసుకోకు, మళ్ళీ వాల్మీకి ఇక్కడ వాల్మీకి జ్ఞాపకం పెట్టుకోవాలి. అంటే 1000 చేతులతో దానం చేసేటప్పుడు మళ్ళీ గర్వం పెంచుకోకు. గర్వం పెంచుకుంటే ఆ 1000 చేతులతో చేసిన దానం నీకు శత్రువులు కూర్చుంటాను. మళ్ళీ ఇక్కడ వాల్మీకి మనం జ్ఞాపకం తెచ్చుకోవాలి. కొంతమంది ఇంట్లో సంపాదిస్తూ ఉంటారు, కానీ వెనకరాలుగా డబ్బు ఎలా సద్వినియోగం చేయాలో చెప్పరు. డబ్బు సంపాదించడం కంటే సద్వినియోగం చేయడం కష్టం. అంటే నువ్వు ఏమి చేసినా సౌహృదయంతో సద్బుద్ధితో ఏమి చేసినప్పటికీ అది నీ చిత్తశుద్ధికి దారి చేస్తుంది. అంటే ఈ జన్మలోకైనా రాబోయే జన్మలైనా మన చిత్తశుద్ధి అని గోకు నుంచే మోక్షంలోకి వెళ్ళాలి. శాల్వేషన్, ఆ లిబరేషన్, ఆ ఫ్రీడమ్ లోకి అందు నుంచి వెళ్ళాలి. మనకు చిత్తశుద్ధి కలుగుతానంటాను గుర్తెంటే రూపబుద్ధి నుంచి నామబుద్ధి నుంచి వేరుపడిపోతూ ఉంటాం. చిత్తశుద్ధి కలుగుతానంటాను గుర్తేంటే చిత్తశుద్ధి మనకు కలిగే కొద్దీ రూపబుద్ధి నుంచి నామబుద్ధి నుంచి నెమ్మదిగా సెపరేట్ అవుతాం. గుణముల నుంచి రూపబుద్ధి నుంచి సెపరేట్ అవుతూ ఉంటాం. మన ఎదటివాడిని చిత్తశుద్ధి మనకు కలుగుతుందనుకోండి, ఎదటివాళ్ళు గుణాలు కదా మనకు కనపడి వాళ్ళు బ్రహ్మమైన చూస్తాం. బ్రహ్మంలో గుణం లేదు, గుణాలన్నీ మనసులో ఉన్నా కానీ బ్రహ్మంలో గుణం లేదు. అంటే జ్ఞాని అందరినీ తనలోనే చూస్తాడంటే బ్రహ్మంలోనే చూస్తాడు, బ్రహ్మమై ఉన్నాడు. అంటే బ్రహ్మమాని బ్రహ్మమే చూస్తూ ఉంటాడు. అంటే ఏ పని చేసినా, ఏ మాట్లాడినా, ఏ తలంపు నీకు వచ్చినా, ఏ భావం నీకు వచ్చినా చిత్తశుద్ధికి సహకరించాలి. అది ఇంకొక చిత్తశుద్ధి గేట్లంటే నీకు అమృత అనుభవం కలుగుతుంది. చిత్తశుద్ధిని గేట్లంటే నీకు అమ్ము. ఇప్పుడు మనం గుడి ఆవరణలోకి వచ్చామంటే గేట్లోంచి వచ్చాం కదా. లేదా ఇక్కడ రాముడు పెరుమాళి దర్శనం అవ్వదు కదా, మర్యాద పురుషోత్తుడు ఈయన దర్శనం అవ్వదు కదా మనకి. అలాగే చిత్తశుద్ధిని గేట్లోంచి నువ్వు మోక్షంలోకి వెళ్ళవు, వెళ్ళగలదా ఇంకో ఆల్టర్నేటివ్ నీకు లేని లేదు. అంటే చిత్తశుద్ధి ఎనర్షన్ అంటే మనకి జన్మ రావటానికి కూడా ఒక అవకాశం భగవంతుడు ఇచ్చాడు ప్యూరిఫికేషన్ కోసం. ఏదైనా చిన్న చిన్న కారణాలు ఉన్నా స్పందన పెంచుకోకుండా అంటాడు వాళ్ళని. ఇప్పుడు అక్క చెల్లెలు ఉన్నారనుకోండి, ఏదైనా తగులు కారణాలు చిన్న చిన్నవి ఉండొచ్చు, చిన్న చిన్న ఉన్నా అది పెద్దవి చేసుకుని తగులు పెంచుకోకుండా అంటాడు వాళ్ళకి. పాపం ఎంత ప్రేమ చూడండి మనకి. మన మనుషులు 4 మనుషులను చోట ఏదో చిన్న చిన్న గొడవలు వస్తూ ఉంటాయి, ఆ గొడవలు పెద్దవి చేసుకుని నీ స్పందన పెంచుకోవద్దు నీ హృదయంలో. అది పితృవాక్యం, మాతృవాక్యం, అది దైవవాక్యం, హితవాక్యం. అది మనకి హితవ కోరి చెబుతున్నాడు అక్కడ. నలుగురు ఇంట్లో 10 మంది ఉన్నప్పుడు ఏ చిన్న చిన్న గొడవలు వస్తూ ఉంటాయి, అహంకారం ఉన్నప్పుడు రాకుండా ఎలా ఉంటాయి? అహంకారం ఉన్నప్పుడు ఏ చిన్న చిన్న గొడవలు వస్తూ ఉంటాయి. వచ్చిన వాటిని పెంచుకోవద్దు, వచ్చే స్పర్ధల కింద ఆ స్పర్ధలను పెంచుకోకండి, అవి చల్లారేటట్టు చూసుకోండి. లేదా మీరు ఒకరికొకరు మానసికంగా దూరం అయిపోతారు. శరీరాలు ఆ ఇంట్లోనే ఉంటాయి, ఆ గది నుంచి ఈ గదిలోకి, ఈ గది నుంచి ఆ గదిలోకి తిరుగుతూ ఉంటాయి శవాల మట్టికి, కానీ మనసు మానసికంగా దూరం అయిపోతారు. మీరు స్పర్ధలు పెంచుకుంటే మానసికంగా ఏమైపోతాం? మనం ఇంట్లోనే ఉంటారు, దూరం అయిపోతాం. స్పర్ధలు పెంచుకోవడం శరీరాలు ఆ ఇంట్లోనే ఉంటాయి, కానీ మానసికంగా వాళ్ళు దూరం అయిపోతారు. అంటే స్పర్ధలు పెంచుకుని మానసికంగా దూరం అవ్వకండి అంటాడు వాళ్ళని. అందుకే కాదు ఇటువంటి మాటలు ఎన్నో చెప్పాడు. మనం బాగుపడి ఇప్పాడు, మన బాగుపడి మనం బాగుపరిచేది రక్షించేది రామాయణం. అందుకే పెద్దలు చెప్తూ ఉంటారు, కృష్ణుడు ఎలా చేశాడో అలా మీరు చేయకండి, ఆయన చెప్పినట్టు చేయండి. కృష్ణుడు ఎలా చేశాడో అలా మీరు చేస్తారని చేయకండి, ఆయన చెప్పినట్టు చేయండి. రాముడు మటుకు ఎలా ఆచరించాడో మీరు అలా ఆచరించవచ్చు. వాల్మీకి అంటాడు, మీకు అన్ని సౌకర్యాలు ఉన్నాయనుకోండి, ఆ గిరిజన అనే అలవాటు లేదనుకోండి. వాళ్ళు మీరు చెప్పాడు మీకు అంతా ఉందనుకోండి, అన్ని మీరు బంగారు పిచ్చుకలే అనుకోండి, ఆ గిరిజన అలవాటు లేదనుకోండి, రాబోయే జన్మలో ఆయన ఆగ్రహానికి గురవుతారు సుమా అని చెప్పాడు. ఎవరనుగ్రహణ ప్రభువు, ధనానికి ప్రభు ఎవడు వాడు ఆగ్రహానికి గురవుతాడు. ధనానికి ఎవడైతే ప్రభువు, ఐశ్వర్యం ఈశ్వరులోంచి వచ్చింది. ఐశ్వర్యంతో పైసలు అనుకోకుండా మీ ధైర్యం కూడా ఐశ్వర్యం, మీ కీర్తి కొంతమందికి యశస్సు ఉంటుంది అది కూడా ఐశ్వర్యం అంటాడు వాల్మీకి. ఐశ్వర్యం అంటే ఏమైనా కేవలం పైసలు అనుకోకుండా మీ యశస్సు కూడా, మీ కీర్తి కూడా ఐశ్వర్యం, మీ మనసులో ఉన్న మంచితనం కూడా ఐశ్వర్యం, మీకున్న సకల చిత్తశుద్ధి కూడా ఐశ్వర్యం, మీకున్న ధైర్యం, కొంతమందికి మంచి పని చేసే ధైర్యం ఉండదు, ఆ ధైర్యం కూడా ఐశ్వర్యం. కొంతమందికి మంచి పని చేయాలని తరం పొందుతుంది, కానీ ఆ చేసేటప్పుడు చేయటం వచ్చేటప్పుడు చేయలేరు, అదే అంటే ధైర్యం కూడా ఐశ్వర్యం, కరేజీ వెళ్తా అంటాడు వాల్మీకి. మీ ధైర్యం ఉందనుకో, ఆ ధైర్యం డబ్బు కాదనుకోకు, ధైర్యం కూడా ఐశ్వర్యం, ధైర్యం ఐశ్వర్యం, మీ విద్య కూడా ఐశ్వర్యమే. మీకు ఏదైనా చదువు బాగా వస్తుందనుకో అది ఐశ్వర్యం కాదనుకోకు, ఐశ్వర్యం అది కూడా ఐశ్వర్యమే, అనేది గుప్తంగా ఉంటుంది. అది ఎలా ఉంటుంది, చదువు విద్య, విద్య గుప్తమైనటువంటి ధనం, విద్య ఏమి ధనం, గుప్తమైన ధనం. అంటే బాగా డబ్బు ఉన్నవాడు సిద్ధాపురం ఎవరికే ధనం అంటే ఆ సిద్ధాపురంగానే గౌరవ ఇస్తారని ఊరు దాడితాడు, ఇంకా బలికిరాడు. ఆ విద్యాధనం ఉన్నవాడు ప్రపంచంలో ఎక్కడికెళ్ళినా మారతాడు, అది గుప్త ధనం. వాల్మీకి అంటారు కాదు, నీకు ఐశ్వర్యం ఉంటే ఆ దే దీనితో ప్రారంభించు. మనం ముఖం కడుక్కోవడంతో ప్రారంభిస్తాం కదా, ఈ కాఫీ కోసం, ఆ కాఫీ కోసమే ముఖం కడుక్కుంటాం మనం. కాఫీ అలవాటు లేకపోతే ఇంకో గంట ఆలస్యం చేయాలనిపిస్తుంది ముఖం కడుక్కోవడం. అంచేది నువ్వు ఆ డే ప్రారంభించి గిరిజనుతో నీకు అవకాశం ఉంటే. వెంకటేశం ఊరి తలుపులో ఆ సుప్రభాతం కూడా తెలవని సుప్రభాతం చేస్తారు వాళ్ళు. వాల్మీకి ఏం చెప్తున్నాడంటే నీకు ఐశ్వర్యవంతుడికి అయితే ఆ డే గిరిజనుతో ప్రారంభించంటాడు వాడు వాల్మీకి. ఆ సావిత్రి యమధర్మరాజుతో మాట్లాడేటప్పుడు కూడా భాషా సౌందర్యం ఎంతో కనిపిస్తుంది. సావిత్రి భర్త ప్రాణం తీసుకెళ్తూ ఉంటాడు కదా, అందరూ భారతంలో వస్తుంది కదా, అప్పుడు కూడా ఎంతో భాషా సౌందర్యం కనిపిస్తుంది. ఏ పని వరాలు ఇచ్చాను కదా ఇంటికి వెళ్ళిపో అంటాడు ఎవరిని, సావిత్రిని అంటాడు యమధర్మరాజు. ఏమిటి ఇలాంటి మహత్తుడు, నువ్వు ధర్మంగా నడుచుకుంటున్నావు, దేవపుట్టిని కూడా ధర్మంగా నడిచేటట్టు నువ్వు చేస్తున్నావు, ఇలాంటి మహర్షి ఇలాంటి ధర్మదేవతను విడిచిపెట్టి ఇంటికి వెళ్ళమంటావేంటి, నువ్వు విడిచిపెట్టి వెళ్ళిపోతే నీలాంటి సహవాసం నాకు ఎక్కడ దొరుకుతూ ఉంటుంది సావిత్రి. ఏ పని వరాలు ఇచ్చాను కదా ఇంటికి వెళ్ళిపోమంటాడు ఎవడు యమధర్మరాజు. ఇంటికి వెళ్ళిపోవడానికి ఇంటికాడే ఉంది, నా భర్త ప్రాణాన్ని కూడా తీసుకెళ్ళిపోతాను, ఇంటికాడే ఉంది, ఇంటికి వెళ్ళిపోయి ఇంటికి వెళ్ళిపో ఉంటాను, నీలాంటి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతానుకో, నీలాంటి సజ్జన శాఖ వస్తే నాకు ఇంటికాడ దొరుకుతుందా అంటే ఎవరికి అచ్చండి. వాడికి భాష చూసి కోపించి శపిందామంటే శపించాలని బుద్ధి రావటం లేదండి వాడికి, అంటే భాషలో అంత సౌందర్యం ఉంది. ఎవరు శపించగలడు సాహిత్యాన్ని, కానీ శపించాలని బుద్ధి కలగటం లేదు, ఆ భాషలో ఉన్న సౌందర్యాన్ని బట్టి. నీలాంటి మహాత్ముని యమధర్మరాజు, ధర్మరాజే నువ్వు, నీలాంటి మహాత్ముని విడిచిపెట్టి నేను ఇంటికి వెళ్ళిపోమంటున్నావు, మరి ఇంటికి వెళ్ళిపోతే నీ సహవాసం నాకు దొరుకుతుందా అంటుంది. మన డాక్టర్ గారు చెప్పారు, సజ్జన సహవాసం జరగటం కూడా అనేక జన్మల పుణ్యఫలం ఉంటేనే కనుక దొరకదు. అంటే నువ్వు జపం చేస్తే చేయగా చేయగా ఒకవేళ నీ మనసు ప్రస్తుతం దుర్మార్గంలో ఉందనుకో, భగవాన్ చెప్తున్నారు ఒకవేళ అనుకో అంటున్నారు, మీరందరూ మంచివాళ్లే, మీరందరూ బుద్ధిమంతులే మంచివాళ్లే, ఒకవేళ మీలో ఎవరైనా మీ మనసు దుర్మార్గంగా ఉందనుకోండి, మీ మనసు ఎంతో దుర్మార్గంగా ఉందనుకోండి, ఒకవేళ మీ మనసులో ఎవరి మనసులో అయినా దుర్మార్గం ఉందనుకోండి, అనుకోండి అంటున్నాడు, ఉందని కాదు అనుకోండి, మీరు జపం చేయగా 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 ఆ దుర్మార్గం పోయి మీరందరూ సన్మార్గంలోకి వచ్చేస్తారు. అటువంటి ఆ నామానికి అంత శక్తి ఉండటండి. మీరు జపం చేయగా చేయగా మీ మనస్సు ఒకవేళ దుర్మార్గంలో ఉందనుకుని ఆ దుర్మార్గం నుంచి సన్మార్గంలోకి మీ మనస్సును ఎవరు తీసుకొస్తారటండి, ఆ నామం తీసుకొచ్చేస్తున్నారు. నన్ను తెలుసుకోవడానికి అనేక మార్గాలు ఉన్నాయి. అన్నింటిలో కంటే అతి తేలికైన మార్గం, ఉత్తమమైన మార్గం, నిదానమైన మార్గం, శ్రేష్ఠ అండ్ సూర్యష్ట మార్గం, భక్తి మార్గం అన్నాడు పరమాత్మ. శ్రేష్ఠ అండ్ సూర్యష్ట అన్నాడు. భగవంతుని తెలుసుకోవడానికి అనేక మార్గాలు ఉన్నాయి, ఒక మార్గం ఉందని నేను చెప్పటం లేదు. కానీ అన్ని మార్గాల్లోకి భక్తి మార్గం తేలిక, అది శ్రేష్ఠ అండ్ సూర్యష్ట అని చెప్తాడు అర్జునుడితో. స్మరణే చాలు అన్నాడు. ఆ స్మరణ వల్లే నీకు అండర్స్టాండింగ్ ఇస్తాను. అండర్స్టాండింగ్ ఉంటే నువ్వు పొందవలసిన ఏదో పొందుతావు. అంచేత నిరంతరము జపం చేస్తూ ఉంటాం వల్ల అప్పుడు ప్రస్తుతం ఒకవేళ నీ మనసు దుర్మార్గంలో ఉన్నా అండి, ఉన్నానుకో లేదా ఒకవేళ ఉందనుకో, లేదనుకోండి ఒకవేళ ఉందనుకో, ఉన్నా నీ జపం చేయటం వల్ల నీ మనసు సన్మార్గంలోకి వచ్చేస్తుంది. కానీ నువ్వు ఏదైనా అపవిత్రత ఉన్నా అపవిత్రతను తొలగించి జపం నేను పవిత్రం చేస్తుంది, పరమ పవిత్రం చేస్తుంది నామం. అంటే మానవుడు యొక్క బుద్ధిని పరిశుద్ధం చేసిందే దైవనామం. అంటే నామ సిద్ధాంతం ఒక సిద్ధాంతం ఉంది. బాగుపడటానికి ప్రాణాయామాలు ఏం అక్కర్లేదు, హఠయోగం అక్కర్లేదు. ఒక నామ జపం, ఒక నామాన్ని స్మరించుకోవడం వల్ల బాగుపడవచ్చు. అది కూడా ఒక నామ జపం వల్ల మనిషి బాగుపడవచ్చు. మరి వాల్మీకి ఎలాగో బాగుపడ్డ ఒక నామం వల్ల తరించాడు వాల్మీకి మహర్షి అయ్యాడు. ఒక వాల్మీకే కాదు, అనేక మంది తరించారు. ఇక రమణ మహర్షి గారు కూడా ఇక అరుణాచరం అని పేరు వినగానే ఎక్కడ మరో లోకంలోకి వెళ్ళిపోయాడు. మరో లోకం పిలిచింది, పిలిచింది మరో లోకం. సడన్గా అరుణాచరం పేరు వినగానే ఆయన ఇంద్రియాల్లోంచి, దేహంలోంచి, ఆ దేహాభిమానంలోంచి, దేహబుద్ధిలోంచి ఒకసారి సడన్గా విడిపోయి నేను పిలిచింది, పిలిచింది, పిలిచింది మరో ప్రపంచం, ఇక్కడికి వెళ్ళిపోయాడు అరుణాచరం గారు. ఇక అరుణాచలం నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు మావయ్యా అని అడిగాడు మేనమా వరుసతను. నేను అరుణాచలం నుంచి వస్తున్నాను అన్నాడు. అంతే ఏం లేదు, అరుణాచలం, అరుణాచలం, అరుణాచలం. దేహంలో నుంచి ఊడిపోయాడు, మనస్సుల నుంచి ఊడిపోయాడు, ఇంద్రియాల్లో నుంచి ఊడిపోయాడు, ఎక్కడికో మరో ప్రపంచంలో సృష్టించుకుంటూ వెళ్ళిపోయాడు. ఆ స్మరణ మాత్రమే చెప్పాడు, అది జన్మాంతర అనుభవం. ఆయన అరుణాచలం, అరుణాచలం అని జపం చేయలేదు. ఎవరో చెప్పారు అరుణాచలం అని? మేనమా నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు? వెరీ కమ్ ఫ్రమ్, నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు అడిగితే నేను చెప్పాడు ఐఎమ్ కమింగ్ ఫ్రమ్ అరుణాచలం. అరుణాచల, అరుణాచల, నేను కమింగ్ ఫ్రమ్ అరుణాచల, అరుణాచలం, అరుణాచల, అరుణాచల. వెళ్ళిపోయాడు బ్రహ్మం అయిపోయాడు. అంటే నామన్న అంత దూరంలోకి తీసుకుపోయింది. శరీరం నుంచి విడదీసింది, ఇంద్రియాల నుంచి విడదీసింది. అంటే మనకు ప్రపంచంతో లోకంతో సంబంధం ఎలా వస్తుందంటే మనసు ఇంద్రియాలతోటి సంబంధం పెట్టుకుంటుంది. మనసు ఇంద్రియాల్లోకి వచ్చి ఇంద్రియాల ద్వారా లోకంతో సంబంధం పెట్టుకుంటుంది. మనసు ఎప్పుడైతే ఈశ్వరుడితో హరింపబడిందో అప్పుడు ఇంద్రియాల ద్వారా లోకంతో సంబంధం పెట్టుకోవడానికి ఇంకా అక్కడ ఏమి లేదు. ఇంద్రియాలు మనసు ఏం చేస్తుందంటే ఇంద్రియాల ద్వారా లోకంతో అనుబంధం పెట్టుకుంటుంది. ఏ వస్తువు అయితే ఇంద్రియాల ద్వారా లోకంతో అనుబంధం పెట్టుకుంటుందో ఆ వస్తువు ఈశ్వరుడి చేత హరింపబడినప్పుడు ఇంకా లోకం ఉంది వాడికి. బాడీ లెస్, మైండ్ లెస్, వరల్డ్ లెస్. ఇంకా అరుణాచలమైన చుట్టం అంటే అయిపోయాడు. దేని చూడిపోయాడు, కుంటి కొబ్బరికల్లాగా అయిపోయాడు. అది జన్మాంతర అనుభవం. కొన్ని కొన్ని స్నేహాలు స్పెషల్ దాకా వెళ్ళిపోయే వరకు ఉంటాయి, కొన్ని కొన్ని స్నేహాలు వారం రోజులు నిలబడం, 24 గంటలు నిలబడం. అలాగే శంకరాచార్య వారి పద్మపాదుల స్నేహం, వాళ్ళు కాశీలో మణికర్ణిక ఘాట్లో వాళ్ళ స్నేహం కలిసింది. ఆ దేహాలు చనిపోయే వరకు ఆ స్నేహం అలా ఉంది. అది మైత్రి, మన ఫ్రెండ్షిప్ మనం, అది మైత్రి. రాముడు అక్కడో, కృష్ణుడు అతి బలవంతుడు. కోడం ఎత్తిన కోడం దండకుండా 14,000 రాక్షసులు ఒక్క గంటన్నరలో చంపాడు వరుణ రాముడు. ఎత్తిన కోడం అలా ఎత్తాడు జనస్థానంలో. జనస్థానంలో తప్ప రాక్షస 14,000 రాక్షసులు ఉన్నారు. వాడు మామూలు మానవుడే కింద, రాక్షసులందరికీ మామూలు మనిషి కింద కనిపించాడు వీడు. లక్ష్మణ్ సీతమ్మ దగ్గర కూర్చో, నా సహాయం సహాయం అక్కర్లేదన్నాడు. నువ్వు సీతమ్మ దగ్గర కూర్చో, రాక్షసులు వస్తున్నారు, రాక్షసులు ఉన్నారు, ఆ కరుణ దోషంలో వచ్చినప్పుడు నువ్వు సీతమ్మ దగ్గర కూర్చో, నీ నా సహాయం, ఈ సహాయం నాకు, ఈ 14,000 మంది రాక్షసులతోటి సహాయం చంపడానికి నీ సహాయం నాకు అక్కర్లేదు, నువ్వు అలా కూర్చో అన్నాడు. కోదన్న ఎత్తిని కోదండం దించకుండా గంటన్నరలో 14,000 మంది రాక్షసులు చంపాడు వాడు రాముడు. ఇన్ని మహత్తర కార్యాలు చేసిన నువ్వు మా రుణం తీర్చడానికి నీకు బరువయ్యింది అన్నాడు భద్రాద్రి రామదాస్ గారు. ఎన్నో ధనకార్యాలు చేసావు నువ్వు, ఇవాళ నా రుణం తీర్చడానికి నా అప్పు సాంక్ష పాపం భద్రాద్రి రామదాస్ గారిని చాలా మంది తడితారు, మీరు అప్పు చేశాడు కదా గవర్నమెంట్ సొమ్ము తిన్నాడు కదా, అది కదా అర్థం చేసుకుని మిస్అండర్స్టాండింగ్ తేడా. ఆయన తహసీల్దార్ ఉద్యోగం చేసేవాడు, ఆ గుడికి వచ్చాడు, ఆ దమ్మక్కలు పూజలు చేసే గుడి, ఆ దమ్మక్కలే చేసేది బంగ్లా పూజ, గుడి లేదప్పుడు. సరే వీడు గుడి కట్టాడు, గుడి కట్టి ఏం చేశాడంటే రెవెన్యూ ఖర్చు పెట్టాడు, ఖర్చు పెట్టిన పొగల్లో డొనేషన్స్ తీసుకుని గవర్నమెంట్ కట్టేద్దాం, కానీ పొగల్లో డొనేషన్స్ తగినంతగా రాలేదు, అప్పుడేదో కొంత కరువు అది ఉండటం తగినంతగా రాలేదు, అంటే కొద్దిగా ఇచ్చాడు కొంత మొత్తం ఇవ్వలేకపోయాడు, అంచేత ఆయన జైల్లో పెట్టాడు. ఆ గొడవ వదిలేద్దాం ఇప్పుడు, ఆ ఖర్చు దొరకదు. ఎన్నో ధనకార్యాలు చేశాం, ఎన్నో ధనకార్యాలు చేశాను, ఆ ఒక్కరూ తీర్చలేవ రాముడు. ఒకవేళ రాముడు మర్చిపోతే సీతమ్మ నువ్వేమో కొంచెం సిఫార్సు చేయకూడదు రామచంద్రమూర్తికి అంటాడు భద్రాద్రి రామదాస్ గారు. ఒకవేళ రామచంద్రమూర్తి మర్చిపోయాడనుకో, నా బాధ అంతా రామచంద్రమూర్తి మర్చిపోయాడనుకో, సీతమ్మ నువ్వేనా కొంచెం సిఫార్సు చేయకూడదా, నీకెన్ని ఎన్ని ఆభరణాలు చేయించారు. కొంతమంది భార్యలకి భర్తలు ఏం చేస్తారంటే బంగారం చేయించి నీకు ఏం లేదు చేశాను నడిమిందా బంగారం కదా అంటారు. ఈ భర్త కొంతమంది ఏం చేస్తారంటే భార్య నడమంటే గంగరుద్దులాగా మామూలుగా ఏం చేయాలో పది వస్తువులన్నీ చేయించేస్తారు, గంగరుద్దిగా తయారు చేస్తారు. ఇలా ఇంకా తిడతానంటారు, ఇంకా బంగారం చాలదు, నువ్వు ఏం చేయించావు, నువ్వు సంపాదించావు కదా, నేను చేయించావు అని తిడతానంటే ఆడేమంటాడంటే నువ్వు నడమండా బంగారం కదా నన్ను తిడతానంటే మరి బంగారం ఉంటే ఏం చేయించానంటే నువ్వు పుట్టింది కానీ ఏం తెచ్చుకున్నావు అని ఆడు గొడవ అంటే ఆడు గొడవ. ఇంటికి ఈ గొడవ భద్రాచల రామదాస్ గారి గురించి వస్తాం. రామదాస్ గారు అన్నారు నీకు భద్రాచల్లో రాముడికే కాదు నీకు ఆభరణాలు చేయించాను సీతమ్మ, ఎన్ని ఆభరణాలు చేయించిన విమానస్థానానికి ఏమో పడేసరి రాముడు నన్ను మర్చిపోయాడనుకో నీకు నీ జ్ఞాపకం చేయొచ్చు కదా, పురుషకారం చేయొచ్చు కదా, కొంత రామచంద్రమూర్తి నన్ను మర్చిపోయాడనుకో నీకు సిఫార్సు చేయొచ్చు కదా. అప్పుడు తానీషా ఏమన్నాడంటే, తానీషా ఆశ్చర్యపోయాడు, రామోజీ లక్ష్మణోజీ అని చెప్పారు వాడు, రాముడు లక్ష్మణుడు అన్న రామోజీ లక్ష్మణోజీ అని చెప్తే బంగారు నాణాలు ఇస్తే అతను దుఃఖపడి ఇంత భక్తుడు ఇంత పవిత్రుని మనం బాధ పెట్టామని ఈ బంగారపు నాణాలు నాకు ఏం అక్కర్లేదు నువ్వు పట్టిపోమంటాడు రామదాస్ గారు. అప్పుడు రామదాస్ గారు అంటారు, రామచంద్రమూర్తి నీకు ఇచ్చాడు కానీ ధనం నాకివ్వలేదు, ఒకవేళ గుర్తు కోసం ఆ బంగారపు నాణాలు నీకు ఇవ్వాలంటే ఒక్క నాణం నీ భద్రాచలంలో గుర్తు కోసం పడతాను, అంటే నీకు అప్పు తీర్చాడు నా నీకు ఇచ్చిన డబ్బు నేను తీసుకుని అంటాడు రామదాస్ గారు. ఒక్క నాణం తెచ్చి ఇప్పుడు భద్రాచలంలో జాగ్రత్త పెట్టారు. అది ఇంటికి చెప్తున్నాడు, ఎన్నో ఘనకార్యాలు చేశాడు, వ్యక్తి మీద కోదని దించకుండా 14,000 రాక్షసుని గంటన్నరలో చంపాడు, అంత బలవంతుడు, అతి బలహ అతి బలం. అది చూస్తే నీకు సౌమ్ ఎంత ముట్టుకుంటే కందిపోతాడేమో అనిపిస్తుంది, మామూలుగా చేతి ఎలా ముట్టుకుంటే కందిపోతాడేమో అంత సౌకుమార్యం ఉంటుంది. ఇది ఈశ్వరుడికి భక్తుడి మీద ప్రేమ వచ్చినప్పుడు మీరు అలాగే బండి చక్రం పుచ్చుకుని భారత యుద్ధంలో 3 రోజులు భీష్ముని చంపడానికి బండి చక్రం చక్రంగా ఏమి లేదు కృష్ణుని చేతిలో, బండి చక్రం 2 ముక్కలు అయితే అందరూ ముక్క పుచ్చుకుని పరిగెడతాడు పరమాత్మ. అందుకే అక్షరమామాల్లో రమణ మహర్షి గారు చెప్తారు, మీకు డైరెక్ట్ గా నీ భక్తున్న ఒక్కరోజు నీ భక్తుడికి కూడా భక్తుని అవకాశం నాకు కల్పించంటాడు. అరుణాచలేశ్వరుడా డైరెక్ట్ గా నేను అరుణాచలేశ్వరుడికి భక్తుని అవ్వక్కర్లేదు, నీ కొంతమంది భక్తులు ఈ లోకంలో ఉన్నారు, నీ భక్తుడికి భక్తునిగా చేయి నాకు చాలు, ఆ మాత్రం అనుగ్రహం చూపించి నాకు చాలు అన్నాడు. నీకు డైరెక్ట్ గా రమణ మహర్షి గారు అరుణాచల భక్తులు, నీకు భక్తులు చాలా మంది ఉన్నారు, ఆ భక్తుల్లో ఎవరో ఒక భక్తుడికి నన్ను భక్తునిగా చేస్తే నాకు సరిపోతుంది, అనుగ్రహం చాలు అంతే చాలు అంటాడు. చాలా అనలేదు, అంతే చాలు, ఆ మాత్రం చాలు. అందుకే ఇంటికి ఎందుకు చెప్తున్నావంటే, అంచేత నువ్వు వ్యక్తిని అనుకున్నంత కాలం నువ్వు లోభిత్తంలో ఉంటే లోభిత్తానికి శిక్ష వస్తుంది, నువ్వు దానం చేస్తే లోభిత్తంలో ఉంటే లోభిత్తానికి ఫలితం వస్తుంది, నీకు దాతృత్వం ఉంటే దానికి కూడా ఫలితం వస్తుంది అయ్యా. నువ్వు ఆత్మకేమి లేదు, ఆత్మకు లోభిత్వం లేదు దాతృత్వం లేదు, ఇక్కడ బాగా అర్థం చేసుకున్న సబ్జెక్టు. నువ్వు వ్యక్తిని అనుకున్నంత కాలం నేను ఫలానా శుద్ధమ్మ నీ వెళ్ళమ్మ నీ పొరలైన అనుకున్నంత కాలం దాతృత్వానికి లోభిత్వానికి వచ్చే ఫలితం లోభిత్వానికి వస్తుంది, దాతృత్వానికి వచ్చే ఫలం దాతృత్వానికి వస్తుంది. ఎవరికి? వ్యక్తికి, అహంకారానికి, ఆ జీవుడికి, కానీ ఆత్మగీతికి సంబంధం లేదు. ఇది యబావు 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 ఆల్ దీస్ థింగ్స్ అండ్ ఆల్ దీస్ ట్రావెల్స్ ఈ వ్యక్తికి ఎలువయ్యా, ఆ ఇండివిజువల్ అయ్యి పర్సనల్ అయ్యి బడి బాండ్ అయ్యి ఫాల్స్ అయ్యి దానికే ఇదంటానే లోభిత్వమైన దానికే దాతృత్వమైన దానికే అసలు వస్తువుకి దీనికి ఏమి సంబంధం లేదు. జాగ్రత్త పడుతున్నారు, చెబుతున్నారు, ఒక పక్కన చెబుతున్నారు మనం డెమిలో పడకుండా భ్రాంతి, మన బుద్ధిలో భ్రాంతి గురి కాకుండా జాగ్రత్త. ఒక ఆత్మ కనుక ఆత్మకు దేవత్వం ఏంటి, ఆత్మకు దాతృత్వం ఏంటి, ఆత్మకంటే వేరుగా ఏమైనా లేదు కదా, ఆత్మకు వేరుగా ఏమి లేదు, ఉన్నది ఏమిటే కారానికి ద్వైతం, ఆత్మకు ద్వైతం లేదు. తాను తప్పించి దానికి ఏం తెలియదు కాదు, అంతా తానే. అంటే నెత్తి నెత్తి అనుకున్నంతకాలం మంచి మంచి చేస్తే మంచికి ఫలం ఉంది, చెడు చేస్తే చెడుకి ఫలం ఉంది. మంచి 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 వృధా పోదు, ఒక చెడు చేస్తే చెడు వృధా పోదు. కానీ ఆత్మకి చైతన్యానికి దీనికి సంబంధం లేదు. ఆ చేసిన వ్యక్తికి, ఆ ఇండివిజువల్కి, ఆ ఫాల్ సైట్స్, ఆ బాడీ బోన్ లైట్స్, ఆ దానికి పరిమితం, మంచి చెడు దానికి పరిమితం. కానీ అసలు సత్యానికి దీనికి ఏమీ సంబంధం లేదు. మళ్ళీ వాళ్ళు మీకు చెప్పాడుగా, మీ పుట్టుకు చేత కొన్ని బలహీనతలు వస్తాయి. మీ శరీరమే పుట్టింది అనుకోకండి, ఆ పూర్వజన్మల బలహీనతలు కూడా ఈ శరీరం మూసుకొస్తుంది. అదే కృష్ణుడు చెప్తాడు, అంటే మళ్ళీ పువ్వులో మీ వాసన గాలి ఏదైతే మూసుకొస్తుందో మీ పూర్వజన్మల వాసన కూడా మీ మనసు అలా మూసుకొస్తుంది అని ఈ జపం ఏం చేస్తుందంటే, ఈ మనసుక జపం చేసిన దేవుడి యొక్క పేరు, ఆ డివైన్ నేమ్ మీరు మనసులో జపిస్తున్నప్పటికీ అనేక తలంపుల్ని, అంటే మీకు ఉపయోగం లేని తలంపుల్ని, అంశం లేని తలంపుల్ని, చెడు చేసే తలంపులను నిర్మూలించి ఆఖరిని అది కూడా అణిగిపోతుంది. అంటే జపం చేసే తలంపు కూడా అణిగిపోతుంది. అంటే నువ్వు జపం చేయగా చేయగా నీకు ఆలోచన పెరుగుతుంది, బుద్ధి పెరుగుతుంది, బుద్ధిమంతుడు అవుతావు. భగవాన్ చెప్తున్నారు, భగవాన్ చాలా మంది జ్ఞానే కానీ భక్తులు కాదనుకుంటారు, పైకి జ్ఞానే కానీ లోపల ఉండదు భక్తి. రంగ మహర్షి గారి గురించి ఏమంటారంటే, ఇది జ్ఞానే కానీ నీకు భక్తి లేదని చాలా మంది అనుకుంటారు, కానీ పైకి ఎంత జ్ఞానిగా కనిపిస్తాడు లోపల ఉండదంటే భక్తి ఆయనకు. ఇది లోపలికి ఈ మాట ఇంటికి చెప్తాడు జరండి, జపం నీ ఆలోచన పెంచుతుంది, నీ బుద్ధిని పెంచుతుంది అండి. అంటే నీకు ఆలోచన స్థాయిని పెరుగుతుంది, నీకు ఆలోచన ఆలోచన కూడా అమృతం కాదు సుమా. కొంతమంది ఒక మంచి ఆలోచన చెప్పారంటే మనకు ఎంతో లాభం వస్తుంది, కొంతమంది ఒక మాట సహాయం చేసే మనకు ఎంతో లాభం వస్తుంది. అంటే ఆ జపం మీద ఆలోచన పెంచుతుంది, నీ ధ్యానం యొక్క లోతులు పెరుగుతాయి. నువ్వు ముందు జపం చేసి తర్వాత ధ్యానంలోకి వెళితే నువ్వు చేస్తున్న జపమే ధ్యానం కింద మారిపోతున్న పరిణామాలు. ఆలోచన పెంచుతుంది, ధ్యానం యొక్క లోతులు పెరుగుతాయి. నీ ధ్యానం యొక్క లోతులు పెరిగితే జపం చేయి, జపం నీ ధ్యానం యొక్క లోతులు పెంచుతుంది, నీ బుద్ధి బలం పెంచుతుంది. మళ్ళీ బుద్ధి బలం అనేటప్పుడు వాల్మీకి జ్ఞాపకం వస్తున్నాడు, ఇలా ఎవరికి వెళ్దామన్నా మా వెనకలు కళ్ళు పెట్టి వెనక లాగేస్తున్నాడు వాల్మీకి. ఎలాగో ప్రవాహం కింద ఎలా ఎలాగైనా వాల్మీకి మళ్ళీ వెనక లాగుతున్నాడు. బుద్ధి బలం ఉంటాడు అని విషయం గురించి వాల్మీకి చెప్తాడు. ఆయన ఎంత బుద్ధిలో ఎంత బలం ఉందో దేహంలో కూడా అంతే బలం. ఆంజనేయ గురించి వాల్మీకి చెప్తాడు, బుద్ధి బలం ఉంటే మళ్ళీ గుర్తు వస్తాను వాల్మీకి లాగుతున్నాడు వెనక్కి. అంటే వాల్మీకి హనుమంతుడి గురించి, ఆంజనేయ స్వామి గురించి వాల్మీకి చెప్తాడు, ఆయన బుద్ధిలో ఎంత బలవంతుడో దేహంలో కూడా అంతే బలవంతుడు. కానీ వాళ్ళిద్దరిలో ఒక బలహీనత ఉన్నట్టు రాముడిలోను ఆంజనేయ స్వాములోను. ఈ రాముడికి తను నారాయణుడు తెలియదు అట్టిన అస్తమానం మనం చెప్పాలి. నారాయణుడు అయ్యా నారాయణ ఓహో అవును కావును, అవును అవును కావును, కాబోసు కావును అనుకుంటాడు. అలాగే ఆంజనేయ స్వామి కూడా నువ్వు చాలా బలవంతుడు అని చెప్పకపోతే వాడు బలవాడికి తెలియదు అట్టండి. రాక్ష కంసుడి యొక్క కోర్టులో ఒక పెద్ద మహాబలవంతుని ప్రమాణిస్తాడు కంసుడు, ఈయన చంపడానికి ఎవరిని, ఆడు చాలా బలవంతుడు అని ఆడు కృష్ణుని చంపడానికి కంసుడు ప్రమాణిస్తాడు. అప్పుడు జనం అందరూ కేకలేశారు, ఈ పిల్లకాయి వీడు మొన్నటి వరకు బృందావనంలో ఆడుకుని వచ్చాడు, మొన్నటి బృందావనంలో ఆడుకుని వచ్చాడు, ఇంత బలవంతుడి చేత వీడు ఈ పిల్లకాయి చేత యుద్ధం చేయించలేదు న్యాయం కాదని కేకలేస్తాడు కంసుడి దగ్గర. ఇప్పుడు ఒక బలవంతుడితో ఇంకో బలవంతుడితో యుద్ధం చేయించాలి, ఇప్పుడు మొన్న వరకు బృందావనంలో ఆడుకుని పిల్లవాడు వీడు పిల్లకాయి, ఈయన్ని తీసుకొచ్చి ఇంత బలవంతుడికి అది యుద్ధం చేసి సమాన విద్య కాదు అని కంసుల మీద పెద్ద పెద్ద కేకలేస్తాడు జనం. అంటే సమాన విద్య కాదు, యుద్ధంలో సమాన విద్య ఉండాలి. నువ్వు ఎవనైతే కృష్ణుడితో యుద్ధానికి తీర్మానించో అంత బలవంతుడు కాదు కదా, బాలుడు కదా అంటాడు. అంటే కంసుల ఉద్దేశం ఏంటంటే అంత బలవంతుడిని పురమాయిస్తే ఈయన చంపేస్తాడు. ఎవరైనా యుద్ధానికి వస్తాడు కృష్ణుడు ఇలా ముట్టుకుంటూ చచ్చిపోతాడు. ఇక్కడ మనం మిస్ అవ్వవలసింది, ఇక్కడ ఎక్కడ మిస్ అవుతున్నామంటే కంసుడంతే మీరంతే నేనంతే అంటే అందులో డిగ్నిటీ, ఆ బాలులో డిగ్నిటీ కంసుడు మిస్ అయిపోతున్నాడు. ఆ జనం కేకరేస్తారు కదా అంత పిల్లవాడితోటి అంత పెద్ద బలవంతుని యుద్ధం, వాళ్ళు కంసు వాళ్ళు కృష్ణుడిలోని డిగ్నిటీ డివైన్ నేచర్ మిస్ అయిపోయారు. అంటే కృష్ణుడు అంటే మీరు మిమ్మల్ని మిమ్మల్ని చంపడానికి మిమ్మల్ని ముట్టుకుంటాడు అనుకుంటే మూడు లోకాల బరువు మీరు ఎత్తి మీరు పెట్టి పిండి పెట్టిన ఇంకేం పనికి వస్తారు, మీరు పేసరైపోతారు. నువ్వు కుష్టికి తేవాలంటే కష్టపడక్కర్లేదు రాముడి గంటన్నర యుద్ధం చేశాడు రాముడు, ఎంత అక్కర్లేదు ఉరికి మిమ్మల్ని ముట్టుకుంటాడు అనుకోండి, మిమ్మల్ని చంపేది మూడు లోకాలకు ఎంత బరువు ఉంటుందో అంత బరువు మీరు ఎత్తిన పెడితే ఎంతకైనా పనికి వస్తారు, టచ్ చేస్తే అంత బరువు మీరు ఎత్తిన ఆడు కృష్ణుడు. అంటే కృష్ణుడు ఎవడు మూడు లోకాల వాళ్ళు వాడు చేతిలో ఉండి వాడు మిమ్మల్ని ముట్టుకుంటే మూడు లోకాల బరువు మీరు ఎత్తిన ఉన్నట్టే పేసర పేసర అయిపోతారు. ఇంకా అడు నారాయణుడు స్వయంగా నారాయణుడు ఎవరాడు స్వయంగా నారాయణుడు. అయితే నువ్వు జపం చేస్తే నువ్వు జపం గురించి భక్తి గురించి అలా ఎంత చక్కగా చెప్తున్నాడు చూడు, నువ్వు జపం చేస్తే ఆలోచన పెరుగుతుంది, జ్ఞానం యొక్క లోతులు పెరుగుతాయి, నువ్వు బుద్ధిమంతుడు అవుతావు. అలా కాకుండా కొంతమందికి ఈ గరిటే చోట అన్నం తింటారు కంచెం చోట పడేస్తూ ఉంటారు, కొంతమంది ఏ రోజు వస్తువు అక్కడే పెట్టుకుంటారు. నేను ఒకసారి తలగడ వెతుక్కుంటూ ఉంటాను అంటే రోజుగా చోట పెడతాం, అలా వాచి వెతుక్కుంటా ఉంటాం అంటే ఏం లేదు అస్తవ్యస్తంగా ఉండకూడదు అంటున్నారు బాబు. నువ్వు ఏడా నువ్వు ఈ కంచెం ఎక్కడ పెట్టావో రేపు కూడా అక్కడే పెట్టావు. కొంతమంది పెన్షన్ ఎవరైనా అక్కడ ఎక్కడ పెట్టాలో పెన్షన్ అక్కడే పెట్టాలి. నువ్వు రోజుగా చోట పెట్టావనుకోండి మొత్తమే ఉంటే ఆ పెన్షన్ కనపడదు, అంటే నీకు క్రమశిక్షణ లేదని అర్థం. కంచం కానీ దిండు కానీ ఏ రోజున ఎక్కడ అక్కడ ఉండాలి. మీరు ఆ వస్తువు ఎక్కడ ఇవాళ ఎక్కడ పెట్టారు రేపు కూడా అక్కడే పెట్టాలి. లేకపోతే పెన్న కోసం వెతుక్కుంటారు, మరి వాచింగ్ కోసం వెతుక్కుంటారు, రోజుకో పాటు ఒక చోట పడేస్తే కళ్ళజోడు కోసం వెతుక్కోవాలి, టైం వేస్ట్ ఎనర్జీ వేస్ట్. అలా అస్తవ్యస్తం లేకుండా మీరు జపం చేయగా చేయగా మీకు నిదానమైన బుద్ధి కలుగుతుంది అయ్యా. అంటే మీకు జపం చేయించే మీకు అక్కర్లేని ఆలోచనలు రావు, మీకు అవసరం లేని ఆలోచనలు రావు, తిండ్రతనం పోతుంది. మీరు ఏదైనా తిండ్రతనం ఉందనుకోండి ఆ జపం చేయగా 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 తిండ్రతనం పోతుంది. ఆ వస్తువును కూడా చక్కగా గౌరవిస్తారు, అది ఎక్కడ పెట్టాలో అది అక్కడే పెడతారు. కొంతమంది కంచాలు అన్నం తినేసి విసిరేస్తూ ఉంటారు, అలా విసరకూడదు. కొంతమంది అన్నం తింటారు కంచం ఎక్కడికడి విసిరేస్తారు, అలా విసరకూడదు. కొంతమంది పొద్దున్న 10 అన్నం తిని సాయంత్రం 4 మాత్రం కంచాలు కడుక్కునే వాళ్ళు ఉన్నారు. అన్నం తినేస్తారు మళ్ళీ ఆ కంచం కడుక్కోవడం కోసం సోమర్థం. ఆ కంచాల్లో కూడా దేవుడు ఉన్నాడు. ఇదే నేను అడుగుతున్నాను, మమ్మల్ని ఈ కంచాలను మాకు వీళ్ళకి ఇచ్చావు, మమ్మల్ని ఎలా చేస్తున్నారో చూసావు కదా అంటే వచ్చి జన్మలో కంచాలు తీసేస్తాను వాడు చెబుతాడు. మనకు అప్పుడు చేతిలో చెప్పలేవు. ఏ వస్తువు అయితే మనం సరిగ్గా ఉపయోగించుకోవటం లేదు ఆ వస్తువు రాబోయే జన్మలో మనకు ఇంకా దొరకదు. అంటే ఆ వస్తు జలం అంటే భగవంతుడి మంద కాదు, అట్లా మనం భగవంతుడి జన్మలో మనకి ఇచ్చేటట్టు జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి. అస్తవ్యస్తంగా ఉపయోగిస్తే రాబోయే జన్మలో ఉన్నది పోతుంది. కొంతమంది పెన్ను కూడా ఈవేళ అక్కడ ఎప్పుడు చూసినా పెన్ను అక్కడ చేడు ఒక లైట్లు ఆడిపోయి చెయ్యి అక్కడ వేస్తే పెన్ను కనిపిస్తుంది. కొంతమంది అంత పరిపెట్టుకోవాల్సిన వీల్లేదు. ఆ దిండు ఎక్కడ ఉండాలో కంచం ఎక్కడ ఉండాలో పెన్ను ఎక్కడ ఉండాలో అన్నీ అలా ఉంటాయి. మీరు కొంతమంది ఎల్లుడో చూడండి పొద్దున్న 11 తినేసి నిద్రపోతారు భవిష్యత్తు, 3 4 కంచాలు కడుక్కోడు. ఇదేపు ఏదైనా ఉంది వాళ్తూ ఉంటాయి కంచాల మీద. ఆ కంచాల్లో కూడా దేవుడి మీద మర్చిపోద్దని చెప్తున్నారు భగవాన్, అందులో కూడా కాన్షియస్ వస్తుంది. మీరు వస్తువుని కూడా జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి, అస్తవ్యస్తంగా ఉపయోగించకూడదు. ఆ తలంపుల్లో కూడా అస్తవ్యస్తం పనికిరాదు. అంటే ఒకే ఆలోచన మీకు నిదానం కాదు, అన్ని దానాల్లోకి నిదానం గొప్పదని. అయితే ఆ నివారణకి పెరగాలంటే మీ మనస్సుకు నిలకడ కావాలంటే జ్ఞానం యొక్క లోతులు పెరగాలంటే మంచి ఆలోచన శక్తి మీకు పెరగాలంటే అన్నిటికీ జపం మీకు సహాయం చేస్తుంది అయ్యా. అంటే కృష్ణుడు కూడా యజ్ఞాల్లో జపయజ్ఞం లేనని చెప్పాడు భగవంతుడు. కృష్ణుడు కూడా భగవద్గీతలో ఏం చెప్పాడంటే యజ్ఞాల్లో జపయజ్ఞం. పైగా ఈ జపయజ్ఞంలో అడ్వాంటేజ్ ఏంటంటే జపయజ్ఞం వల్ల డబ్బు ఖర్చు అవ్వదు. మీరు ఏదైనా హోమం చేయాలంటే డబ్బు ఖర్చు అవుతుంది, కానీ జపం వల్ల మటుకు మీకేం డబ్బు ఖర్చు అవ్వదు. అంటే నువ్వు జపం చేయగా 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 అది కూడా తలంపు అయినప్పటికీ మిగతా తలంపు అన్నట్లు తొలగించి 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 తన మూలంలో ఏది ఆ జపం చేసే మనస్సు మీద ఆ జపం చేసే మనస్సులు అనేక తలంపులు ఉంటాయి. మిగతా తలంపులన్నీ జపం చేసే ఈ మంత్రం తొలగించి 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 డివైన్ నేమ్ తొలగించి 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 ఆ ఆఖరి తలంపు చివరి తలంపు తన మూలంలో లీనమైపోతుంది. ఈ జపం చేసే తలంపు తన మూలంలో లీనమైపోతుంది. జపం చేస్తూ 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 మీ మనస్సు మీకు తెలియకుండా జపం చేస్తూ చేస్తూ మిగతా తలంపులన్నీ కూడా ఆ దేహానికి సంబంధించినవి ఉండండి, లోకానికి సంబంధించినవి ఉండండి, శాస్త్రానికి సంబంధించినవి ఉండండి, మిగతా తలంపులన్నీ కూడా పెరిగిపోయి పలచబడిపోయి పలచబడిపోయి ఏ దివ్యంగా దైవనామం మీరు ఏ మనసు అయితే చేస్తాడో ఆ మనసు చేస్తూ చేస్తూ సరిచిన సాయంత్రం పడుకున్నప్పుడు మనం ఇలా కొట్టుకుంటాం అలా కొట్టుకుంటాం. ఆ నిద్ర వచ్చే క్షణం మనకు తెలియదు. ఏసీ పెట్టుకుంటాం, ఫ్యాన్ పెట్టుకుంటాం, ఎక్కువ చదివేస్తాండి ఏసీ కట్టేస్తాం, పలకమ్మ టెక్క పెట్టుకుంటాం, దుప్పటి కట్టుకుంటాం, ఒకసారి పలక కూడా దుప్పటితో మూసేసుకుంటాం, ఒకసారి ఏదేదో చేస్తాం, నిద్ర రావడానికి గొడవలు చేస్తూ ఉంటాం. ఆ నిద్ర వచ్చే క్షణం మనకు తెలియదు. అలాగే జపం చేసే మనసు కూడా, ఆ జపం చేసే మనసు చేస్తూ జపం చేస్తూ జపం చేస్తూ జపం చేస్తూ ఆ క్షణం మీకు తెలియదు. ఆ మధుర క్షణం, అమృత క్షణం అది మీకు తెలియదు. ఎప్పుడో మనసు వెళ్ళి తన యొక్క మూలమైనటువంటి హృదయంలో ఆ గూట్లో పడిపోతుంది. అప్పుడు మీకు అక్కడ ఉన్నటువంటి అమృతం అనుభవంలోకి వస్తుంది. ఆ క్షణం మీకు తెలియకపోతుంది, ఆ గూట్లో, ఆ గూట్లో పడిపోతుంది. ఎక్కడో ఏ ఈశ్వరుడు ఏ గుహలో ఉన్నాడు, ఈశ్వరుడు ఏ గుహలో ఉన్నాడు, ఏమి మనసు వెళ్ళి ఆ గూట్లో పడిపోతుంది. అప్పుడు మీకు లోపల వ్యక్తమైన మనసు కాదు, లోపల బ్రహ్మమే మీకు తానుగా వ్యక్తమవుతుంది. లోపల బ్రహ్మమే నేనుగా వ్యక్తమవుతుంది. అప్పుడు మీకు హద్దులు లేవు, పరిమితులు లేవు, రాకలు లేవు, పోకలు లేవు. ఉన్న వస్తువు సద్ద వస్తువు సత్య వస్తువు మీకు ఉన్నది ఉన్నట్టుగా వ్యక్తమవుతుంది. అదే బ్రహ్మము, అదే ఆనందము, అదే శాంతి, అదే ఉండటం. అది ఎప్పుడు ఉండేదని అది సంపాదించేది కాదు, ఎప్పుడు ఉండేది సాధనదేంటంటే ఆత్మను సంపాదించడానికి కాదు, ఆత్మానుభవం పొందడానికి వచ్చి ఆటంకాలు తొలగించడానికే సాధన. అది సంపాదించేది ఎప్పుడు ఉండేదని ఏం సంపాదిస్తావు? అది నీకు ఆ వస్తువును తెలుసుకోవడానికి నీకు ఏ బలజనత అయితే అభ్యస్తుందో దాన్ని తొలగించడానికి ఈ జపమైనా, విచారమైనా, ఆ ధ్యానమైనా, ఈ శ్రవణమైనా, మరణమైనా అన్ని దానికేనయ్యా అని చెప్పి ఇక రమణస్వామి అరుణాచల రముడు రమణమూర్తి ఇక్కడ ముగిస్తున్నారు. జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ చేసి రావణాసుడు గుర్తురాలి. అది ఆంధ్రదేశం జ్ఞాపకం చేసిన నాకు ఆశ్చర్యమైంది. నీ అనేక వరాలు పొందేవు రావణ, కానీ వానరుడి చేత నరుడి చేత నేను చంపబడకూడదని వరం నువ్వు పొందలేదు. అది గుర్తించుకుంటే అక్కడ ఆయనకి అండర్స్టాండింగ్ రాలేదు పాప. ఆయనకి అలాగే చనిపో ఉన్నప్పుడు మనకో ఒకసారి చెడ్డ వచ్చినప్పుడు మంచి బుద్ధి కాలేదు. అక్కడికి కుం చెప్తాడు ఆంజనేయ స్వామి, నువ్వు అనేక వరాలు పొందిన మాట నిజం, కానీ నరుడి చేత వానరుడి చేత నాకు చావు రాకూడదని వరం నువ్వు పొందలేదు. అది గుర్తించుకొని చెప్తాడు, అంత క్లారిటీగా చెప్తాడు హనుమంతుడు. అయినప్పటికీ ఇంకా అవగాహన నాకు అందలేదు.
శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ
మనకి చెడిపోయే యోగం ఉన్నప్పుడు మంచి విషయాలు ఎవరైనా చెప్పినా మన బుద్ధికి పట్టవాడు. అంటే ఆ నామంలో ఉన్న వైభవం తెలిస్తేనే కానీ నామాన్ని కూడా మనం సరిగ్గా ఉచ్చారణ చేయలేము. మీకు రూపాయి కాగితంలోనే ఎదురు తెలుస్తుంది కాబట్టి రూపాయి కాగితాన్ని మీరు చాలా జాగ్రత్త పెట్టుకుంటున్నారు. అలాగే నామంలో ఉన్న వైభవం తెలిసినప్పుడే ఆ నామాన్ని హార్ట్ పుడిగా మనం చేయగలం. వైభవం తెలియకపోతే మనం చేయలేం. అంటే డిగ్నిటీ, ఆ నామానుకున్న డిగ్నిటీ మనకు అర్థం కాకపోతే హృదయపూర్వకంగా మనం అనలేం. ఇది మర్యాద కోసం చేసినట్టు ఉంటుంది. కృష్ణుడు గీతలో చెప్తాడు, ఈ కడసారి జన్మ ఏదంటే ఇదంతా వాసుదేవమైంది, ఇదంతా బ్రహ్మమయ్యింది అని మీకు అనుభూతి వచ్చినప్పుడు ఇది కడసారి జన్మ. నీకు ద్వైతం కనిపిస్తున్నంత కాలం నీకు పునర్జన్మ వస్తుంది దుఃఖం వెంటాడుతుంది. ఇదంతా వాసుదేవమైనే, ఇదంతా బ్రహ్మమయమైనటువంటి విషయం ఎప్పుడైతే నీ వర్గంలో అనుభవంలోకి వస్తున్నది నీ చటారం, అది చివరి జన్మ, ఇది కడసారి జన్మని భగవద్గీతలో భగవంతుడి ప్రవచనం చేస్తాడు. భగవద్గీత ఉపదేశ గ్రంథం శంకరుడు చెప్తాడు, మీరు ఏదైనా ఈ జన్మలో మీరు పుణ్యం చేస్తున్నారనుకోండి, వెంటనే ఫలం రాలేదని కంగారు పడకండి, మరొక జన్మలోనే మీ పుణ్యాన్ని ఫలితం మీకు ఇచ్చేస్తాడు, తొందరపడండి, వేదనపడండి అంటాడు ఆచార్యుల వారు. మీరు 50 సంవత్సరాలు జీవించారా 100 సంవత్సరాలు జీవించారనే సమస్య కాదు, 8 సంవత్సరాలు జీవించినా స్వీట్నెస్ తోటి నింపుకోండి మీ జీవితాన్ని, ఆ తీయధనంతో నింపుకోండి మీ ఏ రోజుకు ఆ రోజు, అది జీవితం అంటే. కృష్ణుడు వదనం మధురం అమృతం, ఆయన మాట కూడా అధరామృతం అంటారు, కృష్ణుడు యొక్క మాటను కూడా అధరామృతం, మాట మధురం వదరం మధురం అంతా మధురమే మధురాధిపతికం. అంటే మీ జీవితంలో 10 సంవత్సరాలు నుంచిన పర్లేదు, ఏ రోజు కాలేదు మధురంతో నిర్మించి మీ ఊపిరి మీ జీవితం కూడా మీరు మాధుర్యంతో నింపుకోండి, అది జీవితం అంటే. 100 సంవత్సరాలు జీవించాము లేదా 50 సంవత్సరాలు జీవించాము అది కాదు. జయ జయ ఉపనిషత్తులో రామమంత్రం ఏంటంటే శ్రీరామ శరణం మమ, అది ఒక రామమంత్రం. శ్రీరామ శరణం మమ రామమంత్రం చేసే వాళ్ళు చేసుకోవచ్చు. శ్రీరామ శరణం మమ అదొక మంత్రం. తర్వాత ఓం శ్రీం రామ్ రామాయ నమ ఇదొక మంత్రం. మనం చెప్పిన నామ మంత్రం కాదు, శ్రీరామ శరణం మమ అది మంత్రమే. తర్వాత ఓం శ్రీం రామ్ రామాయ నమః అది కూడా మంత్రమే, కానీ ఇప్పుడు చెప్పింది నేను మంత్రం కాదు నామం చెప్తున్నాను.
ఓం నమో భగవతే రుద్రాయ, భగవతే రుద్రాయ, హరిహర శంకర జయ జయ శంకర, 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 హరిహర శంకర జయ జయ శంకర. Thank you very much.